ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಶ್ರಿಯಃ ಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇ ಅರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಮೂರು ಸಾರಿ ಚಪ್ಪಣಿ, ಜೈ ಶ್ರೀರಾಮ್. ಮಹಾದ್ಭುತಮೇನ ಸ್ವಾಮಿ ಸಂಕಲ್ಪ ಬಲಂ ವಲ್ಲ ಭೂಮಿ ಮೀದ ಗಡುಗು ಪೆಟ್ಟಿ ಒಕುಳವಾಲಿಕ ದಗ್ಗರಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸುಡಿಗಾ ವಚ್ಚಿ ఆమె పెట్టిన వెన్నతిని పద్మావతిని చూచి వరించి ఆమెని పెళ్లి చేసుకోవడానికి సంకల్పించాడు. అసలు పురాణాల్లో స్కాంద పురాణం చాలా గొప్ప పురాణం. స్వయముగా స్కందుడు కుమారస్వామి చెప్పినటువంటి పురాణం. స్కందుడు చెప్పడం వల్ల స్కాందము అన్నాం దీన్ని. స్కందము అంటే స్కందుడికి సంబంధించింది కనుక స్కాందం. దశరథుడికి సంబంధించిన వాడు దాశరథి, ఇంద్రుడికి సంబంధించినది ఐంద్రం, వరుణునికి సంబంధించింది వరుణం. వరుణం అంటే వరుణునికు సంబంధించినది, ఇట్స్ బిలాంగ్స్ టు వరుణ. అగ్నికి సంబంధిస్తే ఆగ్నేయం. అలాగే స్కందునికి సంబంధించింది కనుక ఈ పురాణాన్ని స్కాందము అన్నాం. నిజానికి ఇందులో కుమారస్వామి చరిత్ర ఎక్కువ ఉండదు, కానీ కుమారుడు చెప్పడం వల్ల స్కాందం అన్నాం. మార్కండేయుడు చెప్పడం వల్ల మార్కండేయ పురాణం ఉన్నంత పొందులు మార్కండేయుడి చరిత్రే ఉండదు. ఇలాగే చాలా పురాణములు ఏ మహానుభావుడు చెబితే ఆ మహానుభావుడి పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కాయి. అందులో ఈ స్కాంద పురాణం భారతం తర్వాత మళ్ళీ అంత పెద్ద అద్భుత పురాణం. ఏడు ఖండములతో కూడినది. ఆ ఖండాల్లో వైష్ణవ ఖండాన్ని మనం చెప్పుకుంటున్నాం. వైష్ణవ ఖండంలో ప్రథమ భాగం వెంకటాచల మహాత్మ్యం, రెండవది పురుషోత్తమ చరిత్ర అనగా పూరీ జగన్నాథస్వామి చరిత్ర, మూడవ భాగం బదరీ మహిమ. ఇలా విష్ణు సంబంధమైన చరిత్రలన్నీ చెప్పబడే ఖండమును వైష్ణవ ఖండము అంటాం. ఆ ఖండాల్లో మనం అప్పుడే ఆరో రోజులు అడుగుపెట్టాం 18 రోజుల పురాణంలో. ఒకుళమాలిక కిందకి దిగి ఆకాశరాజు దగ్గరికి, ధరణీదేవి దగ్గరికి, పద్మావతి మా కోడలు అవ్వాలి అని అడగడానికి బయలుదేరిన సమయంలోనే స్వామివారు ఎరుకలసాని వేషం వేసుకుని నారదునితో కలిసి కిందకి దిగాడు అని నిన్న మీకు చెప్పాను. ఎరుకలసాని రూపంలో స్వామివారు మహావేగంగా వెళ్ళిపోయారు. ఆయన మహామహిమ కలిగిన వాడు. ఈవిడికంటే రావడానికి ఒక రోజు పడుతుంది, ఎందుకంటే కొండ దిగాలి. కొండ దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళాలి? 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఆ నారాయణపురం రాదు. అంత ప్రయాణం అవ్వడం వల్ల అందున ఆవిడ కొంచెం వృద్ధురాలు, స్త్రీ అవ్వడం వల్ల వయ్యారంగా మెల్లగా నడుచుకుంటూ వచ్చేలోపు తన మహామహిమతో శ్రీనివాసుడు ఎరుకతెగా మారి అక్కడికి చేరాడు. ఇక ఈలోపు ఇక్కడ శ్రీనివాసుడు ఎలా అయితే విరహ వేదన చెందాడని నిన్న చెప్పాను, అంతకంటే విరహ వేదనతో నలిగిపోయింది పద్మావతి. అనుకుంటాం కానీ ప్రేమ అనేది ఒక్కసారి అంకురిస్తే ఆడలేదు మగాలేదు. పెళ్ళయ్యేదాకా ఒకటే బాధట, ఒకటే బాధట. పెళ్లికి ముందు ఎందుకు చాలామంది అలా విరహ వేదన పొందుతారు, పెళ్ళయ్యాక కలహ వేదన పొందుతారు. బాయిదారి పెళ్ళి ఏ ముహూర్తంలో అవుతుందో కానీ ఎక్కువ మంది చూడండి, పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. అలా కూడా ఉంటేనే దాన్ని ఆదర్శ దాంపత్యం అంటారు. పెళ్లికి ముందు హడావిడి, ఆ తర్వాత తడావిడి అయితేలాగా? ఏదో మీలాంటి పుణ్యాత్ములు కాబట్టి ఆదర్శంగా పెళ్ళయ్యాక కూడా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటున్నారు. కానీ ఎక్కువ చోట్ల ఎందుకో తెలియదు చిన్న చెత్తగా కలహాలు వస్తూనే ఉంటాయి. నువ్వు నోరు ముయ్యి అని ఒకడు అంటాడు, నన్ను ముయ్యమంటావా, నువ్వే ముయ్యి అని ఈవిడ అంటుంది. పోనీ ఆవిడ ముయ్యమన్నప్పుడు ఇంత తగ్గడం, ఈయన ముయ్యమన్నప్పుడు ఆవిడ తగ్గదు, ఎందుకు తగ్గాలి అనుకుంటున్నారట. మనం శ్రీనివాసుడి యొక్క దాంపత్యం ద్వారా ఎలా తగ్గాలో తెలుసుకోవాలి. అందువల్ల శ్రీనివాసుడిని చూసినప్పటి నుంచి పద్మావతి కూడా విరహం పొంది భోజనం చెయ్యదు. శరీరం అంతా వేడెక్కిపోవటం వల్ల నిద్ర పట్టదు. ఈ శరీరం యొక్క వేడిని తాపము అంటారు. తాపము అంటే వేడి. ఈ వేడి తగ్గడానికి తామర పువ్వుల మీద పడుకున్నది, ఒళ్ళంతా గంధం పూయించుకున్నది, చంద్రుడి వెన్నెల కూడా ఆవిడకి అసహ్యం కలుగుతుంది. చంద్రుడి వెన్నెల దంపతులు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆనందం కలిగిస్తుంది, భార్యకి దూరంగా భర్త, భర్తకి దూరంగా భార్య ఉన్నప్పుడు చంద్రుడి విందలో ఎంత బాధ కలిగిస్తుందో, అది వేదన పెంచుతుందన్నమాట. అందుకే చంద్రుడి వెన్నెల గురించి పోతర గారు భాగవతంలో రాస్తూ, అయ్య బాబో ఎంత భయంకరమైంది ఉందా అంటాడు ఆయన. విరక్తుల తలడించు వేళలు చకోరక పంతుల దివ్య రాత్రులు జలిత నిశలు శరణిశలు జారక దుర్దశలయ్య అయ్యడినంటాడు. కలువల మేలి కందువలు కాముని కయ్యపు పాళ్యముల్ విరక్తుల తలడించు వేళలు చకోరక పంక్తుల దివ్యరాత్రులును జ్వలిత దిశలు శరణిశలు జారక దుర్దశలయ్యనయ్యడం. కలువలకి బంధువులట శరత్కాలం. ఎప్పుడైనా వెన్నెలు బాగా వస్తే కలువ పువ్వులు చక్కగా వికసిస్తాయి. పగటిపూటేమో సూర్యుడి కాంతికి తామర పువ్వులు వికసిస్తాయి, రాత్రిపూట చంద్రుడి వెన్నెలలో కలువలు వికసిస్తాయి. అందువల్ల కలువలకేమో మేలి కందువలు, నిజమైన చుట్టాలు, ఆనందం కలిగించే చుట్టాలు వెన్నెల రాత్రుళ్ళు. కాముని కయ్యపు పాళ్యములు, మన్మథునికి మాత్రం ఆయన యుద్ధం చేయడానికి పనికొచ్చే యుద్ధరంగం అట. అంటే మన్మధుడు తన బాణం వేస్తాడు వేళ మీద, ఇక అక్కడి నుంచి వీళ్ళు ఒకటే వెంగబెట్టుకు తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి మన్మధుడి బాణం ఎవరికైనా తగిలిందంటే ఇక ఆ వ్యక్తి తనను తాను మరిచిపోతాడు. 90 ఏళ్ళు వచ్చిన జాంబవంతుడైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడట. ఈశ్వరుడు అంతటి వాడి హృదయాన్నే గాయపరిచిన వాడు ఆయన. విరక్తుల తలడించు వేళలు, ఎంత వైరాగ్యవంతుడైనా మంచి వెన్నెల రాత్రిలో ఎవరైనా దంపతులు అటు ఇటు తిరుగుతూ ఉంటే, లాహిరి లాహిరిలో అని పాడుకుంటూ ఉంటే, నేను కూడా అలాగే పెళ్లి చేసుకుని పాడితే ఎంత బాగుండు అనుకుంటాడట. విరక్తులను కూడా కదిలించేస్తాయి ఈ రాత్రులు. చకోరక పంక్తులకి ఆనందం కలిగిస్తాయి. పక్షుల్లో చకోర పక్షులను ఉన్నాయి, ఇప్పటికి కూడా రాత్రులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఇవి వెన్నెల వచ్చినప్పుడు నోరు తెరుస్తాయి, ఆ వెన్నెల వాని నోట్లో పడుతుంది. ఈ వెన్నెల కాంతి నోట్లో పడగానే వాటి ఆకలి తీరిపోతుందండి, అవి రెట్ట వేస్తాయి. ఆ రెట్ట ఆకాశం నుంచి ఏదో వెన్నెల జారిపోయినట్టు కిందకి జారిపోతుంది. అప్పుడప్పుడు రాత్రిపూట చీకట్లో ఇలా వెన్నెల కిందకి జారినట్టు ఉంటుంది, ఏదో చుక్క కింద పడింది అనుకుంటాం మనం. అది చకోర పక్షి యొక్క రెట్ట. చకోర పక్షులకి చంద్రుడి వెన్నెల ఆహారం ఆనందం కలిగిస్తుంది, అందుకని వాటికి ఆనందం కలిగిస్తుంది. దిక్కులన్నీ వెన్నెలతో నిండిపోయి ధక 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 వెలిగిపోతూ ఉంటాయి. తెల్లగా పిండి ఆరబోసినట్టు ఉంటుంది లోకమంతా. అందులో అడవుల్లోనండి రాత్రిపూట వెన్నెల కాస్తే ఉంటుంది, కానీ అనుభవించేవాడు ఉండడు కనుక ఇదిగో అడవి కాచిన వెన్నెలు అన్నారు. అదే మన నగరంలో కాస్తే, మనం వెన్నెల రాత్రుల్లో కాస్త మేడ మీద కూర్చునేవాళ్ళం పూర్వం. పూర్వం మేడలని పైన కూర్చునేవారు, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లే కదా. టుప్పుకు టుప్పుకు అని అందులో కూర్చున్న వాడికి బయట సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేదు. ఈ వేపు నుంచి ఆ వేపు కదలడానికి లేదు. సొంతిళ్ళు ఉన్నవాళ్ళు మంచి పైన పెట్టగోడ పెట్టు ఉన్నటువంటి డాబా మీద కూర్చుని వెన్నెల రాత్రుల్లో కూర్చుని పాటలు పాడుకుంటే ఎంత బాగుంటుందో. లేదా భగవన్నామని చేసుకునే వాళ్ళకి, ఇలాంటి తాతగారు లాంటి వాళ్ళకి జై శ్రీరామని మేడ మీద కూర్చుంటే అదొక ఆనందం. కాబట్టి ఏదైనా సరే ఆ దిక్కులన్నిటినీ తన పిండి వెన్నెలతో చంద్రుడు నింపివేస్తాడు. అందువల్ల ఆ రాత్రులు చాలా బాగుంటాయి. జారులకు మాత్రం భయం, ఎందుకంటే జారులు కటిక చీకట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా తిరగాలనుకుంటారు. భార్యకి తెలియకుండా, భర్త భర్తకి తెలియకుండా బయట ఇష్టోతడి తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెన్నెల్లో పట్టుబడిపోతారట. అందుకని వెన్నెలు వస్తే వాళ్ళకి భయం. దొంగళ్ళకి ఈ జారులకి వెన్నెలంటే భయం. అందుకే తొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల పొడిచే సీతకరుడు భూరి చకోరక ప్రీతికరుడు జార భీతికరుడు అన్నారు. తొగలు అంటే కలువలు సంతసిల్లుతాయి, దొంగలకి భయం. వెన్నెల్లో దొంగతనం చేయలేరు, కటిక చీకట్లో దొంగతనం బాగా చేస్తారు. అటువంటి చంద్రుడు పొడిచాడు. ఆ వెన్నెల ఇప్పుడు ఈవిడికి అసహ్యం కలిగిస్తుంది. ఓరి దుర్మార్గుడా, చంద్రుడా, నువ్వెక్కడ దొరికావురా, ఇప్పుడు వెన్నెలకు వస్తున్నావు. శ్రీనివాసుడు లేకపోవటం వల్ల నా మనస్సు తల్లడిల్లిపోతోంది. ఆనాడు నీ దగ్గర గాండీవం అనే ఒక విల్లు ఉండేది, ఆ గాండీవం అనే విల్లు పాండవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ లేకపోతే నీ దగ్గరే ఆ విల్లుంటే ఈ మన్మధుడి బాణాలతో పాటు నువ్వు కూడా బాణాలు వేసిన ప్రాణం తీసేవాడివి కదరా అని చంద్రుడిని నిందించింది. అందువల్ల విరహంతో అలా చంద్రుడిని నిందించింది, వెన్నెలని తిట్టింది, చల్లగాలిని తిట్టింది, మలయానిలం ఆవిడికి నచ్చటం లేదు. ఇలా ఆవిడ బెంగ పెట్టుకుని భోజనం చేయకుండా ఉంటే చిరికెత్తులు వచ్చి ధరణీదేవి దగ్గరికి, అమ్మ ధరణీదేవి ఈ మధ్యన 2-3 రోజులుగా నల్లత చెంది పద్మావతి భోజనం చేయటం లేదు, పడుకుని లేవటం లేదు, ఆవిడ శరీరం అంతా ఒకటే వేడితో నిండిపోయింది అన్నారు. అయ్యో అమ్మాయికి ఇంత జ్వరం వస్తే, బాధ వస్తే, ఆహారం సహించకుండా ఉంటే నాకెందుకు చెప్పలేదు అని ధరణీదేవి వచ్చి పద్మావతిని, ఏం తల్లి ఇలా ఉన్నావు అందిట, ఒంటి మీద దుప్పటి కప్పుకొని కాశ్మీరపు శాలువా కప్పుకొని కదలకుండా పడుకున్న కూతుర్ని చూస్తే ఆవిడికి భయం కలిగింది, బాధ కలిగింది. అందులో పెంపుడు కూతుర్ల మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుందేమో సొంత పిల్లల మీద కంటే, మగపిల్లల మీద కంటే ఆడపిల్లల మీద తల్లులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది అని పెద్దలు చెప్పారు, అదేమో నాకు తెలియదు. కానీ కాబట్టి ఇప్పుడు పొమ్మని లేక పొగట్టారండి వారు పూర్వం, ఇవి పొగ తీయించానైనా అక్కడికి దోమల కోసం పెడితే ముందు నేను పోవాలి, దోమ కంటే దోమ ఎలాగో పోతుందో పోతుందో పోదో తెలియదు, కానీ దోమల కోసం పెట్టిన పొగ నా గొంతుకు పోగొట్టి నన్ను పోగొడుతుంది. అది ఎవరూ లేనప్పుడు పెట్టి, ఒక గంట ముందు పెట్టి, అయిపోయాక గంట తర్వాత పెట్టాలి. అందువల్ల పొగ పెట్టారనుకోండి ఉపన్యాసం అయిపోతుంది. జయ శ్రీరామ్. అందువల్ల సహజంగా ధరణీదేవికి కూతురింటే ఎక్కువ ఇష్టం. ఆ పుత్రికా ప్రేమ వల్ల ఏం చేసింది అనమాట, దగ్గరకు వచ్చి ఏం తెలియదు ఇలా ఉన్నావంటే చెప్పలేదు. ఈ చిలికత్తులకి తెలిసే ఉంటుంది అనుకుని, ఏమే నళిని, జయ, విజయ, మీరంతా కలిసి పద్మావతితో ఆడుకోవడానికి వనవిహారానికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో చెప్పండి, లేదని చెప్పకపోయారంటే దండిస్తానగా వాళ్ళంతా కంగారు పడి, మేమంతా కలిసి వనవిహారం చేసామమ్మా, పువ్వులు కోసుకుంటూ ఉంటే అక్కడికి గుర్రం ఎక్కిన ఒక నల్లనయ్యన వచ్చాడు, ఏనుగును వేటాడుతూ వచ్చాడు, ఆవిడ్ని పద్మావతి చూసింది, ఇక చూసినప్పటి నుంచి భోజనం మానేసింది, ఆయన్నే తలుచుకుంటుందనగానే ఈ విషయం ఇంత ఆలస్యంగా చెబుతారా అని వెంటనే మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి రాజుగారి చేత శిక్షింపజేయిస్తాను అని పద్మావతిని, ఇటు చెలికత్తుల్ని వెంట పెట్టుకుని ఆకాశరాజు గారి దగ్గరికి వచ్చింది. అంతఃపురంలో కూర్చుని ఉన్న ఆకాశరాజు దగ్గరికి, చూశారా ఈ చెలికత్తెల యొక్క సమాగము, వీళ్ళంతా కలిసి అడవికి వెళ్ళారు, పుష్పాపచయం చేశారు, పువ్వులు కోశారు, ఆడుకున్నారు, ఆడుకుంటే ఆడుకున్నారు, అక్కడికి ఎవడో పరపురుషుడు వచ్చాట. ఆ విషయం మనకి చెప్పాలా? చెప్పలేదు. ఆ పరపురుషుడు ఎవడో మనకి తెలియదు, పద్మావతి తెలియదు. చూచి చూడగానే ప్రేమలో పడిపోయింది, ప్రేమలో పడి జ్వరం తెచ్చుకుంది, భోజనం మానేసి ఏడుస్తోంది. అసలు ఈ చెలికత్తెల్ని శిక్షించాలి అనగానే ఆయన నవ్వి, పద్మావతి ప్రేమిస్తే మధ్యలో ఈ చెలికత్తెలు ఏం చేస్తారు, ఆడలేక ముద్దలు ఊడింది వెనకటికి ఎవరో మధ్యన డబ్బుకు డబ్బుకొని వహిస్తుంటే చక్కగా డ్యాన్స్ చేసేవారు పూర్వం. ఒక ఆవిడకి ఆడలేక కింద పడింది, ఎందుకు పడిమంటే ఆ మధ్యలో ఓడిగా ఉంది, సరిగ్గా వాయించలేదు అందుట, అదో పిచ్చి మాట అని చెలికెత్తల్ని మందలిస్తున్న భార్యని సముదాయించి, అమ్మా పద్మావతి, ఇంతకీ నీవు చూచిన వాడు ఎవరు, కులమేమిటో తెలుసిన, గోత్రం తెలుసిన, ఒక వ్యక్తిని ప్రేమించే ముందు వాడి మంచి చెడ్డ వివరాలు తెలుసుకోవాలి. ఎవడో తెలుసుకోకుండా దోవనపోయేవాడిని ప్రేమిస్తే ఆ తర్వాత యావత్ జీవితం బాధపడతాను చెప్పమనగా, ఎక్కడో కొండ మీద ఉంటట్ట ఆశ్రమవాసి, అంతకు మించి నాకేమీ తెలియదు అంది ఆవిడ. ఈ ఆడపిల్లలంతే తొందరపడి ప్రేమలో పడిపోతారు, మంచి చెడ్డ ఆలోచించుకోలేరు అని అంటున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడయింది, కాపలవాడు ఒక లోపలికి వచ్చి, ఎవరో ఒక ఎరుకలు సార్ వచ్చింది, ఎరుకు చెబుతుందిట, జ్యోతిష్యం చెబుతుందిట అనగానే, అబ్బా భలే సమయానికి వచ్చింది, ఆవిడ లోపలికి ప్రవేశపెట్టండి అన్నాడు ఆకాశరాజు. ఎరుకల సార్ లోపలికి వచ్చింది, నల్లగా నిగనగలాడిపోతుంది ఆవిడ, పాత చింతపండు, గౌడుగేది చర్మము, ఇవన్నీ కలగా పులగం చేస్తే ఇవి ఎదురుగుండా కూర్చున్న కెమెరామెన్ వేసుకున్నటువంటి కోటు యొక్క రంగు, ఇటువంటి రంగులన్నీ చర్మం రంగుగా ఉన్నాయన్నమాట. అంతే అంత నల్లగా ఉన్న చక్కగా, ఆ నలుపులో నాణ్యం అన్నారు. నల్లగా ఉన్న కొంతమంది చూస్తే అంత ముద్దు వచ్చేస్తారో, కొంతమంది తెల్లగా ఉన్న చికాక్గా ఉంటారు. అలా ముద్దుగా ఉన్న ఆవిడ నెత్తి మీద కుప్పు పెట్టుకుని, చేతిలో గంప పెట్టుకుని, గంపలో ఒక కర్ర పెట్టుకుని, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, సోదోయమ్మ సోది అని వచ్చింది. ఇలా వచ్చిందనమాట సోది అనే పదం. మన వాళ్ళు సొల్లు కబుర్లు చెప్పకంటారే, ఈ సొల్లు మంది కాదు, తమిళంలో సొల్లు అంటే చెప్పు అని అర్థం. ఆ పదం మనకి ఇలా వచ్చి అక్కడి నుంచి సొల్లు చెప్పకుండా మొదలెట్టాం. అసలు సొల్లు అంటేనే చెప్పు అని అర్థం. సొల్లు అనే తమిళం పదానికి తెలుగులో చెప్పు అని అర్థం. చెప్పు అంటే కాళ్ళకి వేసుకునే చెప్పు కోసమా, చెప్పుము మాట్లాడము అని అర్థం అనమాట. అలా కొన్ని పదాలు మన తెలుగులోకి వచ్చాయి. కానీ ఈ సోది అంటే వివరంగా చెప్పడం, ఒక్క ముక్కని అంతసేపు చెప్పడం అనమాట. సాగతీసి చెప్పడాన్ని సోది అంటారు. అనగానే ఆకాశరాజు భార్య ధరణిదేవి ఆనందపడిపోయి సమయానికి వచ్చావు సోదమ్మ, జాతకం చెప్పే మంచి బంగారు తల్లి వచ్చావు, ఇదిగో మా అమ్మాయి ఎవడో చూసి ప్రేమించాను ఉంటుంది, అసలు దీని జాతకం ఏమిటి, దీని బతుకు ఎలా ఉంటుంది, మా బతుకులు ఎలా ఉంటాయో చెప్పనగానే మంచి ముత్యాలు కాస్త బియ్యం తెప్పించు అందిట, ముత్యాలు తెప్పించారు. రాజుగారి దగ్గర ముత్యాలు కొద్దమేముంది, బోలెడని ముత్యాలు ఉన్నాయి. ముత్యాలు బియ్యం తెప్పించాక అందులో చెయ్యి పెట్టించి బుట్టలో ఉన్న కర్ర తీసి దాన్ని పద్మావతి చేతిలో పెట్టి పుచ్చుకో తల్లి పుచ్చుకో అనగానే నేను పుచ్చుకోనంది. ఆవిడ పుచ్చుకుంటే నీకు ఎన్నో లాభాలు ఉన్నాయి, మనసిచ్చుకున్నవాడు నీ దగ్గరికి రావాలంటే పుచ్చుకో అందిట. ఈ కర్ర చేతిలో పెట్టి ఆ ఎరుకల సాని పద్మావతి చేయి పుచ్చుకోగానే ఆవిడ శరీరం అంతా ఒకసారి జలధరించింది, ఏదో తెలియని ఆనందం కలిగింది. ఎదురుకుండా ఎరుకల సాని రూపంలో ఎవరో తనను ప్రేమించిన శ్రీనివాసుడే కనబడినట్టు అయిపోయిందిట. ఓ యగాదిగా చూస్తే మళ్ళీ ఎరుకల సాని మంకు పట్టుమని ఈ స్పర్శ వల్ల ఆవిడ కర్ర పట్టుకుంది. పట్టుకున్నాక ఆ కర్ర తన నుదుటి చేర్చి మళ్ళీ ఆవిడ నుదుటి పెట్టి మూడుసార్లు ఇలా టిక్కు 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 అని 3 సార్లు నుదుటికి చేర్చిందిట. ఈ ఎరుకలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్ర అవతల వాళ్ళ చేతిలో పెట్టి ముందు ఇలా తగిలించుకుంటారు, ఆ తర్వాత అలా తగిలిస్తారు. తగిలించేటప్పుడు వాళ్ళ నుదుటికి మెల్లిగా తగిలించుకుంటారు, అవతల వాళ్ళకి టిక్కును కొడతారంట. ఆ మధ్యన ఒక ఆయన డబ్బులు పళ్ళెంలో వేయలేదని శటకోపం పట్టమని ఎత్తి మీద పెట్టాడు, అలాగే 3 సార్లు కొట్టి ఇక ఇప్పుడు చెప్పడం మొదలెట్టింది. విఘ్నేశుడా, వీరభద్రుడా, కొల్లాపుర మహాలక్ష్మి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఇక్కడ నుంచి మొదలెడతారనమాట లిస్ట్ అనమాట. అందుకని సోదన్నారు అసలు అన్ని రకాల దేవతలు మంచి అద్భుతమైనటువంటి మాటలు చెబుతారు. జాతకం చివరికి ఎంతే ఉంటుంది, అందులో మొత్తం కబుర్లు ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ మొదట్లో మాత్రం చక్క వీరభద్రుడా, కొల్లాపుర మహాలక్ష్మి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, బదరీలో ఉన్న నారాయణ, కాశీలో ఉన్న విశ్వనాథ, ఉప్పల్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర, నాగోల్లో ఉన్న కృష్ణ అని ఎక్కడెక్కడ లిస్టు భగవంతుడి యొక్క లిస్టులు అన్నీ చెప్పి మీరందరూ కూడా నాకు వాకీయరే మంచి వాకీయరే మంచి వాక్కునివ్వండి అన్నది. వాక్కు బాగానే ఇస్తారు, ఇంతకీ జాతకం ఏమిటి అంది ఈవిడ కంగారు, గొడ్డు కంగారు ఎక్కువ ధరణిదేవి. ఎప్పుడు ఈ కూతురు జాతకం తెలుసుకుందామా అని ఈవిడ చూస్తోంది, ఆవిడేమో సాగదీస్తుంది. ఆ తర్వాత ఆడబిడ్డంటే భుజము చూపుదు, మగబిడ్డంటే ఎడమ భుజము చూపుదు, పెంపుడు బిడ్డంటే నుదురు చూపుదు. ఏమిటో ఈ నుదురు చూపడం, ఆడబిడ్డంటే కుడిపదం చూపడం అంటే ఏమిటనమాట, కుడిపదం కొంచెం ఎక్కువ ఇష్టం అంట. మగబిడ్డంటే ఎడంభుజం చూపడం అంటే ఆడబిడ్డ కంటే మగబిడ్డ మీద ఒక పిసర రవ్వంత తేడా ఉంటుంది ప్రేమలో అని ఈ విధంగా పలికి, ఓ పద్మావతమ్మ, నువ్వు చూసిన వాడు సామాన్యుడు కాడు, నల్లనయ్య సమస్త లోకాలకి మూలకారకుడు, అదుగదుగో అక్కడెక్కడో దూరంగా ఉన్న 7 కొండల మీద మకాం పెడతాడు ఆయన, పరాక్రమవంతుడు ఆయన, మహానుభావుడు, చంద్రవంశ సంజాతుడు, గార్గేయసు గోత్రుడు, వీరాది వీరుడు, ఆయనే నిన్ను చూచి ప్రేమించాడు, ఆయనతో నీకు పెళ్ళై తీరుతుంది, ఇది నా వాక్ అనగానే చాలు చాలు నీ సోది నువ్వును. ఎక్కడో కొండ మీద అడవిలో ఉండేటటువంటి వాడు, ఆశ్రమవాసి, నిరుపేద అయినటువంటి వాడు, పరమ సౌకుమార్యం కలిగినటువంటి సుందరీమణి అయినటువంటి సంపదలకి నిలయమైన రాజుగారి బిడ్డకి భర్త అవుతాడా? చిచ్చి ఈ పెళ్లి నాకొద్దు, నా కూతుర్ని ఏ రాజాధిరాజుకో ఇస్తాను, అంతేగాని దౌర్భాగ్యుడికి 1 రూపాయి నెత్తి మీద పెడితే 1/2 రూపాయికి కూడా అమ్ముడు పోని వాడికి ఇస్తానా అంది ఆవిడ. చాలు చాలు ఏం పలుకుతున్నావు తల్లి, ఆయనే పేదవాడా, ఆయనే పేదవాడైతే ఈ ప్రపంచంలో అందరూ పేదవాళ్లే, ఆయన రాజులకి రాజు, రాజాధిరాజు, మహైశ్వర్య సంపన్నుడు, అటువంటి వాడిని పేదవాడు అంటావా అంటే పేదవాడు కాకేమిటి, ఎవతో ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవిడ దగ్గర పెరుగుతున్నట్ట, ధనం లేదట, గుడిసెలో ఉంటాట, భవనాల్లో ఉండే పిల్లని గుడిసెలో ఉండేవాడికి ఇస్తే ఎలా కాపురం చేస్తుంది, నా కూతురి సౌకర్యం నాకు తెలియదా, నా కూతురి సుఖం నాకు తెలియదా, నా కూతురు సుఖపడాలంటే డబ్బును వాడిని చేసుకోవాలని 10 సార్లు అంది ఆవిడ. ఇప్పుడు ఎరుకలు సనే ఉంది, ఏమమ్మో ఇందాకుండా చూస్తున్నాను, నీ కూతురు అంటున్నావు, నీ కూతురా, ఎప్పుడు కన్నావు తల్లి నువ్వు అంది. ఒక్కసారి ఇప్పుడు తెల్లబోయిందండో, బుర్రెలా గోక్కుని, అయితే పద్మావతి నా కూతురా అనగా కూతురు కాదా అందిట. ఎలా అయింది నీ కూతురు, యజ్ఞం చేస్తూ ఉంటే నాగలి యొక్క అంచుకి ఓ పెట్టి తగిలింది, ఆ పెట్టిలో తామర పువ్వులు ఉన్నాయి, ఆ తామర పువ్వులోంచి పుట్టింది ఈ పద్మావతి. ఆవిడ్ని తీసుకొచ్చి పద్మావతి అనే పేరు పెట్టి పెంచుకుంటూ పెంపుడు కూతుర్ని, సొంత కూతురు అంటారా, ఎవరనుకుంటున్నారు ఈవిడ, వేదవతి అని పేరు కలిగిన మహాలక్ష్మీ స్వరూపిణి, ఆ తల్లిని మీ అదృష్టవశాత్తు పెంచుతున్నారు. ఆవిడ లక్ష్మి, ఆయన నారాయణుడు, నారాయణుడు ఈవిడ కోసం భూమికి దిగొచ్చాడు, ఈవిడ ఆయన కోసమే భూగర్భం నుంచి ఆ యోని చెయ్యి జన్మించింది. వీళ్ళ దాంపత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. బుద్ధి కలిగి ఈ పద్మావతిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసావా, సుఖంగా ఉంటావు, లేకపోయినా పెళ్ళే కదు, నువ్వే మధ్యలో భ్రష్టురాలు అవుతావు అనగానే ఒక్క క్షణం తిక్కును మనకుండా ఊరుకుందిట ఆవిడ. అప్పుడు ఆకాశరాజు చిరునవ్వు నవ్వి, లోకం కళ్ళు కప్పవచ్చు, మన మనస్సులను కూడా కప్పుకోవచ్చు, కానీ సత్యాన్ని ఎవడైనా కప్పగలడా? సత్యం నిప్పు లాంటిది, సత్యం మీద ఎవడైనా కనపడకుండా ఉండడానికి గుడ్డ కప్పితే గుడ్డ కాలిపోతుంది. అలాగే పద్మావతి మన కూతురు కాదన్న రహస్యం మనం ఎంత దాచినా దాగదు. ఇదిగో ఎరుకల సారి చెప్పిన మాట విందాం, బుద్ధి కలిగి ఉందాం అన్నాడు ఆయన. మగవాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు ఆడవాళ్ళ కంటే అని నేను అలా ఇందులో చెప్పారు. మళ్ళీ ఇది వినేసి రేపటి నుంచి నా మీదకి దండయాత్రకి రాకండి. అప్పుడు చిరునవ్వు నవ్వి మళ్ళీ ఎరుకతే, అమ్మా ధరణి, కారణజన్ములైన వీళ్ళ కళ్యాణం దగ్గరుండి ధరిపించండి. నేను అలా వెళ్ళగానే కొండ మీద నుంచి ఒక ఆవిడ వస్తుంది, ఒక ఆశ్రమవాసిని, ఒక సన్యాసిని. ఆమె రాగానే ఆమె ఏది అడిగితే అది చెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అని. పద్మావతి ఏం బెంగపెట్టుకోదు, మీ అమ్మ ఏమన్నప్పటికీ అది చెల్లదు. ఎలా చెల్లుబాటు కావాలో, ఏది ఎలా జరగాలో అదంతా నిర్ణయించేవాడు నీవు చేసుకోబోయే శ్రీమన్నారాయణుడు. శుభం కలుగుతుంది, వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళిందో లేదో ఆవిడ వెళ్ళడంతో ఎవరో ఒక ఆశ్రమవాసిని గుమ్మం దగ్గర ఉంది, లోపల ప్రవేశపెట్టమంటారా అంటూ కాపలవాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు. ఆయన ప్రవేశపెట్టమన్నాడు ఆకాశరాజు. సరిగ్గా ఆ సమయానికి లోపలికి మహాత్మురాలు ఒకళ్ళ మారికి అడుగుపెట్టింది. వెంటనే ఆయన రెండు చేతులు జోడించి, రండి మాత రండి అని ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. అసలు ఒకళ్ళ మారిన చుక్కలను చూస్తే ఎవరికైనా గౌరవమే కదా. ఆవిడ చూచిన తర్వాత లేచి నిలబడాలి, నమస్కరించాలి, ఆసనం ఇవ్వాలి అని అనుకోకుండానే చేసేసారట వారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే ఆసనం ఇవ్వబుద్ధిస్తుంది, లేవబుద్ధి కలుగుతుంది, లేచి నమస్కరించాలి అనే కోరిక కలుగుతుంది. దానికి గల కారణం వారి హృదయంలో ఉన్నటువంటి శక్తి, హృదయంలో ఉన్న పరమాత్మ శక్తి, ముఖంలో కనపడే వర్చస్. కొంతమందిని చూడండి, వాళ్ళలో పెద్దగా అందం ఉండకపోవచ్చు, వయస్సు ఉండకపోవచ్చు, పుట్టి ముసలివాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. కారణం వారిలో దైవశక్తి కాంతి రూపంలో బయటికి కనపడుతుంది. ఆ కాంతి సంస్కారం కలిగిన వాళ్ళకే కనపడుతుంది. అందుకే టక్కున చేతులు జోడించి నమస్కరిస్తాం. వేదవ్యాసుల వారు కాశీకి వెళ్ళాడు. అక్కడ ఒక 50 ఏళ్ళ ఆవిడ ఇలా రా అని పిలిచింది. ఆవిడ జుట్టు సగం తెల్లబడింది, సగం నల్లగా, అంటే ఒక వెంట్రుక నలుపు ఒక వెంట్రుక తెలుపు అలా ఉన్నదట. తిలతండులన్యాయము అన్నారు, నువ్వులు బియ్యము కలిపితే ఎలా ఉంటుంది, నువ్వులు నల్లగా ఉంటే బియ్యం తెల్లగా ఉంటుంది, అలా ఒక వెంట్రుక తెలుపు ఒక వెంట్రుక నలుపుతో ఉందన్నమాట జుట్టు. కొంతమంది జుట్టు అప్పుడప్పుడే తెల్లబడుతూ ఉంటుందే, అప్పుడు ఒక వెంట్రుక తెలుపు ఒక వెంట్రుక నలుపు ఉంటాయన్నమాట. అలా ఉన్న జుట్టున్న పసుపు పూసుకున్న ముఖంతో ఉన్నావిడ పిలవగానే వ్యాసుడు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో భీమఖండంలో రాస్తాడు, డాయవోయి అప్పుడాయమ్మ ఎవ్వరో ఏమి కులము నదియో ఎరుగకయును ఏ జొహారు నిడితి హృదయం బనేరుచు ఎదిరి ప్రాభవం బునేర్పరింప. నేను దగ్గరకి వెళ్ళి ఆ అమ్మ ఎవరు, ఆవిడ కులమేమిటి, ఆవిడ మతమేమిటి, గోత్రమేమిటి, సంస్కారమేమిటి, చదువేమిటి, ఇవేమి అడగకుండా చూసి చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాను. ఎందుకు నమస్కరించాను, నా హృదయానికి ఆవిడ గొప్ప ఆవిడ అని తెలిసిపోయింది. మన హృదయానికి తెలుస్తుందండి, మన మనస్సు చెబుతుంది ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు, ఇతడు గొప్పవాడు, వీడు కాడు, వీడికి నమస్కరించు, వీడికి నమస్కరించకు అని మన హృదయం ఒక వ్యక్తిని చూడగానే చెబుతుంది. ఒక్కొక్కప్పుడు దాన్ని నొక్కేస్తాం, మన మనస్సును కూడా పక్కకి గింటుతాం తప్ప మన మనస్సుకి అన్నీ తెలుసు. మనం తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మనకు తెలియదా, అసత్యం ఆడుతున్నప్పుడు ఇది అసత్యం ఆడకూడదు అని మన మనస్సు చెప్పదు, చెబుతుంది మనం. అందువల్ల మనస్సే అన్నిటికీ మూల కారణం. మన ఏవ ప్రధానమిహి కారణం బంధమోక్షయో. అందువల్లే ఆమెను చూడగానే ఆకాశరాజు చెచ్చర లేచి ఆమెకు ఆసనమిచ్చి పూజించి నమస్కరించి వినయంగా చేతులు జోడించి అప్పుడు ఆవిడ అనుమతి తీసుకుని తాను సింహాసనంపై కూర్చుని తల్లి నీ వచ్చిన పని పెట్టి చెప్పన్నాడు. అప్పుడు ఆమె, నేను ఒక మంచి పని మీద వచ్చాను, అడగకూడని కోరికే అయి ఉండవచ్చు, అయినా భగవంతుడి సంకల్పంతో అడగడానికి వచ్చాను, ఈ కన్య పద్మావతి కోసం వచ్చాను అని ఒక్క ముక్కే అంది పాప, ఇంకా పూర్తిగా అనలేదు. అప్పుడు ఆకాశరాజు ఏమన్నాడు, కన్యా త్వయోనిజ దివ్యా శుభగా కమలాలయ అర్థిత దేవదేవేన వెంకటాద్రి నివాసిన. ఈ కన్య నాకు అయోనిజిగా పుట్టింది, యజ్ఞం కోసం భూమిని తవ్వుతూ ఉంటే అందులోంచి బయటకు వచ్చింది, ఆ విధంగా ఈవిడ భూపుత్రిక పరమసుందరి. వెంకటాచలం మీద ఉన్నటువంటి ఒక ఆయన ఎవరో ఈమెను ప్రేమించాడు అని విన్నాను, బహుశా ఆయనే నీవు పెంచుకుంటున్న కుర్రవాడై ఉండవచ్చు, ఆమె కోసమే ఈమె కలవరిస్తోంది, అతన్నే ప్రేమించానంటోంది, అతన్నే పెళ్లి చేసుకుంటానంటోంది. అమ్మా, నీవు అతని దగ్గర నుంచే వచ్చావా అనగా చాలా ఆశ్చర్యంగా, నేను అడగాలనుకుంటున్న మాట, నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట నీవే చెప్పావు మహారాజా. నేను వరాహస్వామి భక్తురాలిని, ఆయన అనుజ్ఞ తీసుకుని ఏడు కొండల మీద ఒక చిన్న పర్ణశాల వేసుకున్నాను. శ్రీకృష్ణ పరమాత్ముని రూపాన్ని, శిలారూపాన్ని మా ఆశ్రమంలో పెట్టుకుని నిరంతరం పూజిస్తూ ఉంటాను. అనుకోకుండా నా దగ్గరకు ఒక రోజున ఒక మహాత్ముడు వచ్చాడు. అతడు కృష్ణస్వరూపుడని నాకు తర్వాత తెలిసింది. శ్రీనివాసుడు అని పేరు పెట్టి సాకుతున్నాను. ఇదంతా మనం ఎంతో పూర్వం చెప్పుకున్నాం కనుక ఇప్పుడు కొత్తగా చెప్పుకోకర్లేదు. ఆయన వేటకి వచ్చి నీ కుమార్తె పద్మావతిని చూచాడు, ఆమెను తప్ప పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఆయనే విష్ణు అని, ఈమె లక్ష్మి అని నాకు ఆయన ద్వారా, నారదుని ద్వారా తెలిసింది. ఇంకా తర్వాత నీ నిర్ణయం పరమాత్మ చిత్తం అన్నది. వెంటనే ఆయన మారు మాట్లాడకుండా ఒప్పుకుంటున్నానమ్మా, ఎంతో పూర్వం వచ్చిన ఎరుకతే అదే చెప్పింది, పద్మావతి కోరిక అదే, మా అందరి కోరిక అదే. సాక్షాత్తు వశిష్ఠుడి భార్య అరుంధతిలా కనపడుతున్న నువ్వు వచ్చి కన్యని యాచిస్తే కాదు అనడం ధర్మం కాదు, నా కుమార్తెని ఇవ్వడానికి సందేహం లేకుండా అంగీకరిస్తున్నాను. కాకపోతే లగ్నం మంచి లగ్నం చూసుకోవాలి, వధూవరులు ఎంత గొప్పవాళ్ళైనా పెళ్లి కూడా మంచి లగ్నంలో జరగాలి, జరిగితేనే వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు, ప్రజల మన్ననలు పొందుతారు, సంపదలతో వర్ధిల్లుతారు అని ఆ క్షణమే ఆయన మహాత్మ దేవగురు మాకు దర్శనమియ్యి అన్నాడు. ఆకాశరాజు దేవగురువు అయిన బృహస్పతిని అలా తలుచుకున్నాడో లేదో తక్షణం అక్కడికి దిగిపోయాడు బృహస్పతి. సాధారణంగా దేవతల గురువు అయిన బృహస్పతి రమ్మంటే వస్తాడా? ఆ బోటి గురువులు దొరకాలంటేనే కష్టంగా ఉంటే, ఇక బృహస్పతి గారు రండి అంటే ఎక్కడి నుంచి వస్తాడైనా? వచ్చాడు. ఎందుకో తెలుసా? తన జీవితం బాగుపడుతుంది కనుక. శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లికి ముహూర్తం పెట్టడం అంటే ఎంత అదృష్టం అండి. అసలు వాళ్ళందరూ కాసు కూర్చున్నారు, ఎప్పుడు ఈ ముహూర్తం పెడదామా, ఎప్పుడు కళ్యాణం చేయిద్దామా, ఎప్పుడు పౌరోహిత్యం వహిద్దామా అని ఎవరికి వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారట. అందుకనే రాజుగారు తలుచుకోగానే, అమ్మయ్య నన్నే తలుచుకున్నాడు, ఈ భాగ్యం నాకే దక్కింది, శ్రీనివాసునికి ముహూర్తం పెట్టే యోగం దక్కింది అనుకుని క్షణంలో వచ్చేసాడు అక్కడికి. వచ్చి మహాత్మా నన్ను ఎందుకు పిలిచావు అన్నట్ట, మా కన్యామణి పద్మావతి గురించి నీకు తెలుసు, శ్రీనివాసుడి గురించి మాకంటే దేవతలైన మీకే తెలుసు, ఈ తల్లి శ్రీనివాసుని పెంచుకుంటున్న తల్లి, వారిద్దరికీ కళ్యాణం జరిపించాలనుకుంటున్నది, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లోక కళ్యాణం కావాలి, దానికి తగిన ముహూర్తం నిర్ణయించు, ఎక్కడ అవలక్షణాలు ఉండకూడదు అందులో అనగానే ఎవరి నక్షత్రాలు ఏమిటో చెప్పండి అన్నాడు బృహస్పతి. ఆయనకి తెలియదా? బృహస్పతికి ఆ కన్యామణి యొక్క నక్షత్రం తెలియదా? శ్రీనివాసుడు ఎలా వచ్చాడో తెలియదా? వాళ్ళకి పుట్టుక లేదు కదా, భూగర్భం నుంచి బయటకు వచ్చింది కన్య, భూగర్భం నుంచి బయటకు వచ్చి తండ్రికి కనబడింది ఆవిడ నక్షత్రం అనమాట. భూమి నుంచి బయటకు వచ్చిన ఆవిడ తల్లి గర్భం నుంచి పుట్టలేదు కదా, మరి ఆవిడకి నక్షత్రం ఎలా నిర్ణయిస్తారు? పొలం దున్నారు వాళ్ళు, దున్నినప్పుడు ఆ నాగలికి ఓ పెట్టి తగిలింది, ఆ పెట్టిలోంచి ఈ పిల్ల బయటకు వచ్చింది, ఈ పిల్ల తల్లికి తండ్రికి కనబడినప్పుడు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం కన్య యొక్క నక్షత్రం. మరి స్వామిదో వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు, పుట్టలో చేరాడు, ఆయన పుట్టలో కాలు పెట్టిన క్షణం ఆయన నక్షత్రం, అంతే తప్ప ఆయన మళ్ళా పుట్టలేదు.